నాలుగవ స్కందం 17వ అధ్యాయం 9వ నంబర్ శ్లోకం నుంచి తీసుకొని ఆఖరి శ్లోకం అయిన 36వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సో ఇందులో ఒక ముఖ్యమైన విషయాన్ని మనము చర్చించుకుంటాము. ఎందుకు పృథు మహారాజు భూదేవి పట్ల, ఆవు రూపంలో ధరించిన భూదేవి పట్ల ఎందుకు ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు, ఎందుకు ఆవు రూపంలో ఉన్న భూదేవిని వెంబడించారు, ఆవుని చంపాలనుకున్నారు, అది విషయాలన్నీ కూడా మనము ఈరోజు చర్చించుకుందాము. మళ్ళీ ఏం జరిగిన తర్వాత అనే విషయాలు కూడా. సో మంగళాచరణ చేసుకొని మనం ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవీం నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావూం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామే నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధూభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. 9వ శ్లోకం నుంచి మనము ఆరంభిస్తున్నాం చర్చ. మైత్రేయ ఉవాచ యదాభిషిక్తః పృతురంగ విప్రైర్ ఆమంత్రితో జనతాయశ్చ పాలః ప్రజానిరన్నేక్షితి పృష్టయేత్య క్షుత్క్షామ దేహా పతిమభ్యవోచన్. ఇప్పుడు మైత్రేయుని ఏం చెప్తున్నారంటే, ఓ విద్ర, ఆ సమయంలో ఏం జరిగిందంటే పృథు మహారాజుని అక్కడున్న ఋషులు మునులు బ్రాహ్మణులు అందరూ కూడా ఎవరైతే ఆయన్ని పట్టాభిషేకం చేసి రాజుగా ఘోషించేశారో మహారాజుగా, ఆయన ఇప్పుడు అందరి ప్రజల్ని సంరక్షించే మహారాజుగా, ఆ సమయంలో అసలు రాజ్యంలో కరువు కాటకాలు నడుస్తున్నాయన్నమాట. అంటే తినడానికి ఆహారం కూడా లేదన్నమాట ప్రజల దగ్గర. ప్రజలు ఆహారాన్ని ఆహారం లభించక, తినడానికి తిండి లభించక వాళ్ళు బక్కచిక్కిపోయారన్నమాట ఆకలితో. సో అలాంటి ప్రజలందరూ కూడా ఇప్పుడు మహారాజు పృతు ముందుకొచ్చేసి వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేసుకుంటున్నారు. సో మీరు అర్థం చేసుకోవచ్చు ఎటువంటి పరిస్థితుల్లో పృతు మహారాజుని పట్టాభిషేకం చేసి మహారాజుగా ఘోషించారు. ఎందుకంటే అప్పుడు అంత అవసరం ఉంది కాబట్టి. అలా వేనరాజు నుంచి పృతు మహారాజుని సృష్టించి ఇప్పుడు పృతు మహారాజు పట్టాభిషేకం చేశారు మహారాజుగా. సో ఇప్పుడు వెంటనే ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఇప్పుడు మమ్మల్ని రక్షించే ఆదుకునే నాథుడు ఉన్నాడనేసి వెంటనే మహారాజు పృతు దగ్గరకు వచ్చేసి వాళ్ళు వాళ్ళ యొక్క బాధను ఆవేదనను వ్యక్తం చేసుకుంటారు. సో ఈ విధంగా ఒక రాజు చాలా అవసరం అన్నమాట. సో బ్రాహ్మణులు ఈ విధంగా సమాజంలో అందరికన్నా ఉన్నత స్థాయిలో ఉంటారు, వాళ్ళు సరైన రాజుని ఎన్నుకుంటారు. ఇప్పుడు వాళ్ళ కారణంగానే ఋషులు మునులు బ్రాహ్మణులు అందరూ కలిసి పృతు మహారాజుని మళ్ళీ మహారాజుగా పట్టాభిషేకం చేశారు. ఇంకా అసలు రాజు లేని పరిస్థితిలో ఇలా పృథ్వరాజు అవతరించేలా వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేసి వేణం రాజు యొక్క శరీరం నుంచి పృథ్వరాజు అవతరించేలా చేశారు. సో అందుకనే ఇలా బ్రాహ్మణులు ఉండాలి, మళ్ళీ ఇలా ప్రజల్ని రక్షించడానికి పాలించడానికి వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని ఇవన్నీ సదుపాయాలన్నీ ఇవ్వడానికి ఒక పోషించడానికి రాజు కూడా అవసరం. ఇవి ధాన్యాలను అన్నింటినీ పండించడానికి, ఆవుల్ని సంరక్షించడానికి, వైశ్యసు వాళ్ళందరికీ సహాయం చేయడానికి, శూద్రులు వీళ్ళందరూ అవసరం. సో వర్ణాశ్రమం అనేది చాలా ముఖ్యమైనది. ఇది మనిషి సృష్టించింది కాదు, ఇది భగవంతుడు సృష్టించింది. భగవద్గీతలో చతుర్వర్ణం మాయాసృష్టం, చాతుర్వర్ణ్యం మాయాసృష్టం అనేసి భగవంతుడు స్వయంగా కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలు. అంటే నాలుగు వర్ణాలని నేను సృష్టించాను. సో ఇది మనుషులు సృష్టించింది కాదు, ఇది భగవంతుడు సృష్టించింది. అందుకనే ఇది చాలా సరిగ్గా పాటిస్తే సమాజం భౌతికంగా కూడా సమృద్ధిగా సంతోషంగా శాంతిపూర్వకంగా ఉంటుందన్నమాట, శాంతి భద్రలతో. సో అందుకనే ఇక్కడ మనం చూస్తున్నాము. సో ఈ విధంగా బ్రాహ్మణులు సరైన మార్గదర్శనం చేసేవారు రాజుకి, తద్వారా రాజు సరిగ్గా పరిపాలన పోషణ అని చూసుకునేవారు ప్రజలకి. సో ఈ విధంగా ఇది ఒక పర్ఫెక్ట్ సోషల్ సిస్టమ్ అన్నమాట. అంటే ఈ వర్ణాశ్రమం అనేది ఇది అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది వ్యక్తులకి భక్తి చేసుకోవడానికి, భగవంతుడిని ఆరాధించుకోవడానికి. అది ముఖ్యమైన లక్ష్యం. ఎలాగైనా జీవించవచ్చు కదా, వర్ణాశ్రమ పద్ధతి ద్వారానే ఎందుకు జీవించాలి వ్యక్తి సమాజంలో? ఎలాగైనా జీవించుకోవచ్చు కదా, ఎలాగైనా జీవించుకోవచ్చు. కానీ ఇప్పుడు జీవిస్తున్నారు జనాలు ఆ జీవన శైలి విధానం ద్వారా అది అనుకూలంగా లేదు భక్తి చేసుకోవడానికి. చాలాసార్లు జనాలకి టైం లేదు భక్తి చేసుకోవడానికి, భాగవతం క్లాస్ వినడానికి. అవునా, చాలాసార్లు వాళ్ళ టైంకి వినలేరు భాగవతం క్లాస్, ఎందుకంటే వాళ్ళ జీవన శైలి, వాళ్ళు చేసే ఉద్యోగం కానీ వ్యాపారం కానీ, వాళ్ళు చేసే భౌతిక కార్యాలు ఏంటంటే అవి అనుకూలంగా లేవు కృష్ణ భక్తికి చేసుకోవడానికి. చాలాసార్లు వాళ్ళు పనిచేసే వాతావరణం అనుకూలంగా ఉండదు. అక్కడ నాలుగు ఏవైతే నియమాలు ఉన్నాయో అవన్నీ జనాలన్నీ భంగపరుస్తూ ఉంటారు. సో అన్ని అలాంటి కార్యాలు జరిగే స్థలాల్లో వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. సో అది అనుకూలమైన వాతావరణం కాదు, సరైన సాంగత్యం ఉండదు. సో ఈ విధంగా అర్థం చేసుకోవడానికి మనకు చాలా సులువు. ఎప్పుడైతే మనము మన జీవిత లక్ష్యం భగవద్ధామం చేరుకోవడం, భగవంతుణ్ణి ప్రేమించడం, భగవంతుణ్ణి మనం ప్రసన్న చేయడం, అది మన జీవిత లక్ష్యం అయితే అప్పుడు మనము ఇవన్నీ విషయాలకి మనం ప్రాముఖ్యతను ఇస్తాము, వీటిని అర్థం చేసుకోగలం సరైన దృష్టికోణంతో. లేకపోతే మనం అనుకుంటాం ఇప్పుడు చేస్తున్న విధంగా పనిచేస్తే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా అని. సో డబ్బులు సంపాదించడమో లేకపోతే ఎలాగా అలాగా జీవితం గడపడమో అది జీవిత లక్ష్యం కాదనమాట. అలా కుక్కలు పందులు పిల్లులన్నీ కూడా గడుపుతున్నాయన్నమాట. వాళ్ళు ఏమి చదువుకోలేదు, వాళ్ళు ఏ ధర్మాన్ని పాటించు, అయినా కానీ అవి హాయిగా వాటికి కావాల్సిన తిండి అన్ని దొరుకుతున్నాయి, అన్ని చేసుకుంటున్నాయి కార్యాలు. సో అలాగే మనిషి కూడా జీవించాలనుకుంటే అప్పుడు మరి వర్ణాశ్రమ ధర్మం అవసరం లేదు. కానీ ఒకవేళ సమాజంలో సరైన సమృద్ధి శాంతి భద్రతలతో సరిగ్గా జీవించి తద్వారా భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళాలి, మనిషి జీవిత యొక్క లక్ష్యాన్ని సాధించాలనుకుంటే మాత్రం అన్నిటికన్నా సమాజంలో ఎలా మనిషి యొక్క సమాజం సంస్కృతి ఉండాలి అనే దానికి భగవంతుడే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని సృష్టించాడు. వయం రాజన్ చాతరేనాభితప్త యతాగ్నినాకోటరస్తేన వృక్ష త్వామద్య యాతా శరణం శరణ్యం యస్సాధితో వృత్తికరః పతిర్నః తన్నో భవాని హతురాతవేన్నం క్షుదార్తితానాం నరదేవదేవ యావన్ననంక్ష్యామహ ఉజ్జితోర్జ వార్తాపతిస్త్వం కిల లోకపాలః. సో ఇప్పుడు వీళ్ళందరూ ప్రజలందరూ ఆకలితో వాళ్ళందరూ బక్కగా అయిపోయారు, మరి చిక్కిపోయారు అందరూ ఆకలితో. వాళ్ళకి ఇప్పుడు మడిపోతున్నాయి కడుపు. సో వాళ్ళందరూ ఇక్కడ అదే రాశారన్నమాట, ఎలాగైతే ఒక చెట్టు లోపల అగ్ని అంటుకుంటుందో, లోపల అంటే చెట్టు యొక్క ఏది ఉంటుంది కదా, చెట్టు యొక్క ట్రంక్ లోపల ఒక్కొక్కసారి ప్లేస్ ఉంటుంది, ఆ ప్లేస్లో ఒకవేళ అగ్ని అంటుకుంది అనుకోండి, తద్వారా ఏంటంటే ఎలా అయితే ఆ చెట్టుకి బాధ కలుగుతుందో అలాగే మెల్లిమెల్లిగా చెట్టు అంతా నశించిపోతుంది. అలాగే ఇక్కడ కూడా ఈ ప్రజలందరి యొక్క కడుపుల్లో ఆకలి మంటలతో అది అంతా వాళ్ళని దహించుకుంది అన్నమాట, శరీరాన్ని అంతా నాశనం చేస్తుంది. అందుకనే ఇప్పుడు వాళ్ళు వచ్చేసి వాళ్ళు ఏమంటారంటే, యు ఆర్ ద ప్రొటెక్టర్, మీరు మమ్మల్ని, సో మమ్మల్ని రక్షించే వాళ్ళు మీరు. త్వమధ్యయాత శరణం శరణ్యం, సో మిమ్మల్ని శరణి తీసుకొని మేము వస్తున్నాం ఇక్కడ మీ దగ్గర, మీకు శరణాగత అవుతున్నాము. సో అందుకనే ఎవరికైతే ఎవరైతే మీకు శరణాగతులు అవుతారో వారిని రక్షించే బాధ్యత మీది. అలా మీకు ఇప్పుడు మహారాజుగా మిమ్మల్ని పట్టాభిషేకం చేశారు. సో ఇది మీ బాధ్యత, మా అందరికీ సరైన ఎంప్లాయ్మెంట్. అంటే ఇప్పుడు మాకు పని చేసుకోవడానికి కూడా ఏం లేదు, మేము పని చేద్దామంటే కూడా మాకు సరైన పని లేదు. సో అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉంది. సో దీన్ని నిరుద్యోగతను కూడా మీరు తొలగించండి. సో మేమందరం మీ రక్షణ కోసం మీ దగ్గరకు వచ్చాము. మీరు మా రాజు మాత్రమే కాదు, మీరు నరదేవదేవ, భగవంతుడి యొక్క ప్రతినిధి మాకు. అందుకనే మీరు అన్ని రాజులకు రాజు, మీరు మహారాజు. సో అందరికీ సరైన ఉద్యోగం, ఏం చేయాలో పని, సరైన పని కూడా మీరు ఇవ్వండి. ఎందుకంటే మీరు మా జీవన విధానం జీవించడానికి మాకు కావాల్సిన విధానాన్ని చూపేవారు మీరు. అందుకనే ఓ రాజా, మీరు మా యొక్క ఆకలిని తీర్చండి, మాకు సరైన ధాన్యాల్ని, ఆహారాన్ని మాకు అందించండి, మమ్మల్ని దయచేసి చూసుకోండి, లేకపోతే మేము తొందరలోనే ఆకలితో చచ్చిపోతాం అనేసి ప్రజలందరూ వచ్చి పృథుమహారాజు దగ్గర వేడుకుంటున్నారు. అర్థం చేసుకోండి ఇప్పుడు పృథుమహారాజు యొక్క పరిస్థితి. ఆయన రాజవగానే అన్ని ప్రాబ్లమ్స్ అనమాట ఫస్ట్. సో పట్టాభిషేకం చేసి ఆయన రాజ్ చేశారు మహారాజుని. కానీ ఇప్పుడు స్టేట్ పరిస్థితి ఎలా ఉందంటే, రాజ్యం పరిస్థితి అసలు కరువులతో అంత కాటకాలతో నిండిపోయింది. ఇంకా అందరూ ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నారు అన్నమాట. సో అలాంటి ప్రజలందరూ ఇప్పుడు వచ్చి వాళ్ళు వాళ్ళ బాధను వ్యక్తం చేసుకున్నారు. ఎందుకంటే రాజు యొక్క కర్తవ్యం ఇది. ఇక్కడ ఇంకొకటి చెప్పేది ఏంటంటే, వీళ్ళు ప్రజలందరూ కూడా వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే, మేము పని చేద్దామన్నా మాకు పని లేదు, సో మీరు మాకు సరైన దారి చూపించండి పని చేసుకోవడానికి కూడా. సో ఇలా ఒక రాజు యొక్క కర్తవ్యం, ప్రతి ఒక్కరూ బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్య, శూద్ర, వీళ్ళందరూ కూడా ఎవరైతే రాజ్యంలో ఉన్నారో వాళ్ళు సరిగ్గా వారి యొక్క వర్ణాల అనుసారంగా వాళ్ళు వారి యొక్క ఉపాధులు అనుసారంగా వాళ్ళు ఉపాధి చేసుకునే విధంగా వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కానీ లేకపోతే అటువంటి ఫెసిలిటీ కల్పించడం. సో ఎలాగైతే బ్రాహ్మణుల కర్తవ్యం సరైన రాజుని ఎన్నుకొని ఆయనకు సరైన మార్గదర్శనం చేయడము, అలాగే రాజు యొక్క కర్తవ్యం కూడా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వీళ్ళందరికీ కూడా వారి యొక్క ఉపాధి ప్రకారం వాళ్ళందరూ కూడా సంపూర్ణంగా యుక్తమై ఉన్నారు. వాళ్ళు ఎంగేజ్ అయి ఉన్నారు, ఖాళీగా కూర్చొని లేరు. కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ వర్ణాల ప్రకారం వాళ్ళు పనిచేసుకుంటున్నారు. సో ఇక్కడ వాళ్ళందరూ ఇప్పుడు నిరుద్యోగులు, అంటే వాళ్ళకి సరైన ఉపాధి లేదు, వాళ్ళు ఏం పనిచేయాలి, వాళ్ళకి పని లేక ఉన్నారని చెప్తున్నారు. సో వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు, వాళ్ళు అడుగుతున్నారు, మాకు పని చూపించండి, ఏం పని చేయాలి మేము. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు లేజీ కాదు, అంటే వాళ్ళు సోమరిపోతులు కాదనమాట. వాళ్ళు పని చేయాలనుకుంటున్నారు కానీ వాళ్ళు పని చేయడానికి ఏం లేదు, ఎందుకో చూద్దామంట. సో వాళ్ళు ఇప్పుడు అంతేకాకుండా ఆకలితో వాళ్ళకి చాలా బాధపడుతున్నారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకి సరైన ఆహారం లేదు తినడానికి. ఇలాంటి సమయంలో రాజు కానీ, సర్కారు కానీ, ప్రభుత్వం కానీ వెంటనే ఈ పరిస్థితిని పరిష్కరించి వారికి సరైన ఆహారాన్ని అందించి వారి యొక్క దుఃఖాన్ని దూరం చేయాలి. ఇది రాజు కానీ ప్రభుత్వం యొక్క కర్తవ్యం. సో మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దామంట. మరి పృథుమారాజు ఏం చేస్తాడు చూద్దాం. మైత్రేయ ఉవాచ, పృతు ప్రజానాం కరుణం నిశమ్య పరిదేవితం, దీర్ఘం దద్యౌ కురు శ్రేష్ట నిమిత్తం సోన్వపద్యత. ఈ విధంగా వాళ్ళ యొక్క ప్రజల యొక్క ఎంతో దయనీయమైన పరిస్థితిని చూసి, వారి బాధని విని పృథుమహారాజు ఆలోచించగలిగాడు. ఇప్పుడు ఎలా వీరి యొక్క ఆకలిని తీర్చాలి, దీనికి కారణం ఏంటి, ఎందుకు వీళ్ళేమి సోమరిపోతులు కాదు, వీళ్ళు కష్టపడ్డా కానీ ఏమి జరగట్లేదు, పని ఫలితం రావట్లేదు, ధాన్యాలు పంటలు పండట్లేదు, మరి అందుకనే ధాన్యాలు లేవు, అందుకనే అన్నం లేవు తినడానికి, అందుకే వీళ్ళు ఆహారం వీళ్ళకి లేదు, ఆకలి, ఎందుకు ఇలా మూల కారణం ఏంటి దీనికి అని ఆలోచిస్తున్నాడు ఫస్ట్ పృథుమహారాజు. అలా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తాడు, అర్థం చేసుకోండి దీని కారణం ఏంటో. ఇది వ్యవసితో బుద్ధ్య ప్రగృహీత శరాసన సందదే విషికం భూమే కృత త్రిపురహాయత. సో ఒక నిర్ణయానికి వచ్చేసాడు రాజు పృథుమహారాజు. అర్థం చేసుకొని ఆయన విల్లు ఇంకా ధనుష్షు, అదే ధనుష్షు ఇంకా బాణాలు తీసుకొని ఆయన పృథివీ పైన ఇప్పుడు ఎక్కుపెట్టాడనమాట. అంటే డైరెక్ట్ భూమిపైనే ఆక్రమించడానికి. ఎందుకంటే ఎలాగైతే శివుడు కోపంతో మొత్తం సృష్టిని ధ్వంసం చేస్తాడో అటువంటి కోపంతో క్రోధంతో ఇప్పుడు పృథుమహారాజు భూమిని అంటే దండించడానికి ఇప్పుడు ఆయన ధనుస్సు ఇంకా బాణం పైన పెట్టి, బిల్లు పైన బాణాలు పెట్టి రెడీగా ఉన్నాడు ఇప్పుడు వదలడానికి భూమి పైన. సో ఎందుకంటే పృథుమహారాజుకి అర్థమైపోయింది ఇలా సరైన ధాన్యాలు లేవు, అంటే దీనికి కారణము ప్రజల యొక్క తప్పేం లేదు, వాళ్ళు కష్టపడడానికి రెడీగా ఉన్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు కానీ పంటలు పండట్లేవు. సో వాళ్ళు మా ప్రజలు ఎవరు సుమరిపోతులు కాదు, కాబట్టి ప్రజల్లో దోషం ఏం లేదు. కానీ ఈ పృథ్వీ భూమి, యాక్చువల్లీ భూమి ధాన్యాలని ఇవ్వట్లేదు, పంటలు పండేటట్టుగా భూమి సహకరించట్లేదు, అందుకనే సరైన ధాన్యాలు లేవు, ప్రజలకి ఆహారం లేదు. అంటే ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పృథివీ కావాలనుకుంటే బాగా సరైన ధాన్యాలను ఇవ్వగలదు, లేదంటే అది ఇవ్వకుండా ఇలా ఆపేయగలదు. పృథ్వీకి ఆ శక్తి ఉంది, అది ఇష్టం, పృథ్వీ ఇష్టం. సో చాలామంది మూర్ఖులు అనుకుంటారు, కొంతమంది చాలామంది సిద్ధాంతులు ఉన్నారు, మూర్ఖ సిద్ధాంతులు, పండితులు, మూర్ఖ పండితులు. మూర్ఖ పండితులు ఏమనుకుంటారంటే పాపులేషన్ పెరిగిపోతుంది, జనాభా పెరిగిపోతుంది, అందుకనే తినడానికి ఆహారం, తినడానికి తిండి లేదు, ఆహారం లేదు, అందుకనే అందరూ ఎంతోమంది ఆకలితో బాధపడుతున్నారు, పేదరికంతో బాధపడుతున్నారు. కారణం ఏంటి, జనాభా పెరిగిపోతుంది, అదే పెద్ద సమస్య. కానీ అది కాదు సమస్య, సమస్య ఏంటంటే ఇక్కడ పృథ్వీ కావాలనుకుంటే ఎంత కావాలంటే అంత ధాన్యాలను ఇవ్వగలదు. కానీ ఇప్పుడు మరి దానికి కొన్ని కారణాలు ఉంటాయి, ఎందుకు ఇవ్వాలి ఇవ్వకూడదు పృథ్వీ, అవి ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ అధ్యాయం వచ్చే అధ్యాయం ఇది చాలా అద్భుతమైన డిస్కషన్. ఇప్పుడు పృథుమహారాజు ఇంకా పృథ్వీ మధ్యలో జరిగేవి, యాక్చువల్లీ పృథుమహారాజు ఈ యొక్క భూమి భూదేవి మధ్యలో జరిగేవి. ఇంకా చెప్పాలంటే పృథుమహారాజు కారణంగానే భూదేవికి పృథ్వీ అని కూడా పేరు వస్తుంది, అందుకని పృథ్వీ అంటారు భూదేవిని. పృథుమహారాజ్ చేత యాక్చువల్లీ ఆమె రక్షించబడింది, ఆమె పోషించబడింది, అది కూడా వస్తుంది మనం చూద్దామంట వచ్చే అధ్యాయాల్లో. ప్రవేపమానధరణి నిశామ్యోధాయుధం చతం గౌసత్యాపత్రవద్భీత మృగీవ మృగయూత్రుత. ఎప్పుడైతే పృథ్వీ భూమి చూసిందో పృథుమహారాజు, అరే ధనుషు బాణాలు తీసుకొని ఇప్పుడు నాపైనే ప్రహారం చేస్తున్నారు, నన్నే చంపడానికి ప్రయత్నిస్తున్నారు, నన్నే నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారని వెంటనే భయపడిపోయింది భూదేవి. భయపడిపోయి భూమి ఏం చేసిందంటే వెంటనే భయపడుతూ వెంటనే అక్కడి నుంచి పారిపోవడానికి, ఎలాగైతే ఒక వేటగాడి నుంచి వేటగాడిని చూసి జింక వెంటనే పరిగెడుతూ పారిపోతుందో, అలాగే ఇప్పుడు భూదేవి పృథుమహారాజుని చూసి కోపంతో వెంటనే ఆవు రూపాన్ని దాల్చి, ఒక ఆవు రూపాన్ని దాల్చి వెంటనే భూదేవి పారిపోతుందంట పృథుమహారాజు నుంచి భయపడి. ఎందుకంటే మామూలుగా ఆవుని ఎవరు చంపరు, అది అధర్మం. అందుకే ఇప్పుడు పృథ్వీ అంటే భూదేవి ఆవు రూపాన్ని దాల్చి ఇంకా పారిపోతుందన్నమాట. తద్వారా పృథుమహారాజు నుంచి నేను బతకగలను, బతికి బయటపడగలను, ఎందుకంటే ఆవునైతే వధించరు కదా పృథుమహారాజు. ఆ లాజిక్తో వెంటనే ఆవు శరీరాన్ని ధరించి భూదేవి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మరి పృథుమహారాజు ఏం చేస్తాడు, తామన్వధావత్ తద్వయనై కుపితోత్యారుణి క్షణ శరం ధనుషి సంధాయ యత్ర యత్ర పలాయతే. ఇది చూసి కుపితోత్యరుణేక్షణ, కుపితం అంటే కోపం వచ్చేసింది, చాలా కోపం వచ్చేసింది, కుపితం అంటే కోపం. అరుణేక్షణ అంటే కళ్ళు ఎర్రగా అయిపోయాయి అనమాట. అరుణ అంటే సూర్యుడు ఉదయించే సమయంలో రెడ్డిష్గా ఉంటాడు కదా, అలా ఆ కలర్లో ఇప్పుడు కళ్ళు ఎర్రగా అయిపోయినాయి కోపంతో. కుపితోత్యరుణేక్షణ అలా కోపంతో ఆయన వెంటనే తన యొక్క ధనుస్సు బాణాలని తీసుకొని ఎత్ర ఎత్ర పలాయతే, ఎక్కడెక్కడ పలాయనం చేస్తుందో అంటే ఎక్కడ పారిపోతున్నా సరే ఆవుని వెనకాలి వెంబడించుకుంటూ వెళ్తున్నారు హతమార్చడానికి, చంపేయడానికి. సో మరి సాదిశో విదిశో దేవి రోదసీ చాంతరం తయో ధావంతి తత్ర తత్రైనం దదర్శానుధ్యతాయుధం. అప్పుడు వెంటనే ఆవు రూపంలో ఉన్న భూదేవి అన్ని చోట్ల పరిగెత్తడం స్టార్ట్ చేసిందనమాట. మొత్తం భూమి నుంచి ఆమె భూదేవి ఆకాశ మార్గంలో కూడా ప్రయాణించింది. సో పైన స్వర్గలోకాల వరకు పారిపోయింది, అంటే పరిగెడుతూ పరిగెడుతూ. ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా సరే ఆమె చూస్తుంది వెనకాలే పృథు మహారాజు ఉన్నాడు బాణాలతో రెడీగా ఆమెను వధించడానికి. సో ఈ విధంగా మొత్తం ఈ లోకంలో బ్రహ్మాండంలో అంతా పరిగెడుతుందన్నమాట పృథ్వీ భూదేవి పృథు మహారాజు నుంచి తప్పించుకొని బతకడానికి. లోకేన వింద తత్రాణం వైన్యా మృత్యోరి వా ప్రజా త్రష్టా తదాని వవ్రతే హృదయేన విధూయత. ఏ విధంగా అయితే ఒక వ్యక్తి ఈ యొక్క మృత్యు చేతుల్లోంచి తప్పించుకోలేరు, అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు ఆవు కూడా, ఆవు రూపంలో ఉన్న భూదేవి కూడా ఈ వేణరాజు యొక్క పుత్రుడైన పృథు మహారాజు చేతుల నుంచి తప్పించుకోలేని పరిస్థితులు పడిపోయిందనమాట. ఆ సమయంలో ఇంకా అర్థమైపోయింది భూదేవికి, నేను ఎంత పరిగెట్టినా లాభం లేదు, నేను తప్పించుకోలేను పృథు మహారాజు నుంచి అని. ఎంతో భయంతో ఆమెకి గుండెలు ఎంతో దడ. సో వెంటనే ఇంకా నిస్సహాయ పరిస్థితిలో ఆమె ఇప్పుడు వెనక్కి తిరిగి, ఆమె పరిగెట్టడం ఆపేసి వెనక్కి తిరిగి ఇప్పుడు పృథు మహారాజుతో ఏముంటుందో చూద్దామంట, లేకుంటే పృథు మహారాజు ఏమంటాడో చూద్దామంట ఏం జరుగుతుందో. సో వెనక్కి తిరిగిందంట ఆగి.
ఉవాచ చ మహాభాగం ధర్మ జ్ఞాపన్న వత్సల త్రాహి మామపి భూతానాం పాలనే వస్తితో భవాన్.
ఇప్పుడు ఆమె పృథు మహారాజుతో ఏమంటుందంటే, పృథు మహారాజ్ అంటే మహారాజా నీకు అన్ని ధర్మ సిద్ధాంతం తెలుసు, ఇంకా ఎవరైతే నీకు శరణాగతులు అవుతారో వారిని నువ్వు తప్పకుండా రక్షిస్తావు. సో తప్పకుండా నన్ను కూడా రక్షించు, నేను నీకు శరణాగతులు అవుతున్నాను, ఎందుకంటే మీరు అందరి ప్రజల్ని రక్షిస్తారే. సో మీరే ఇప్పుడు ఈ యొక్క భూమికి రాజు, పాలించే రాజు, సో మీరే అందరినీ రక్షించాలి, నన్ను కూడా రక్షించండి అనేసి ఇప్పుడు ఆవు కోరుకుంటుంది, శరణాగతులు అంటే శరణాగతం తీసుకుంటుందన్నమాట. సో మామూలుగానే ఆవు రూపంలో ఉన్న వ్యక్తిని ఎవరు చంపరు, ఎందుకంటే ఆవును చంపడం అధర్మం, అందుకే అంటుంది మీకు ధర్మాన్ని తెలుసు కాబట్టి మీరు చంపరు. అంతేకాకుండా ఇప్పుడు భూదేవి ఆమె కూడా ఒక స్త్రీ, సో స్త్రీని కూడా వధించరు. సో అలా భూదేవి ఆవు స్త్రీ అయినా ఆమెను వధించరు, కనుక అదే గుర్తు చేస్తుందన్నమాట పృథు మహారాజుకి, మీరు నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు కానీ నేను ఒక ఆవుని, సరే నేను ఆవు రూపంలో ఉన్న ఒక స్త్రీని, సో స్త్రీని ఆవుని మీరు వధించకూడదే, సో అందుకనే మీ శరణం తీసుకుంటాను నేను, మీరే నన్ను రక్షించాలి ఇంకా మరి, ఎందుకంటే మీరే కదా ధర్మాన్ని రక్షించేవాళ్ళు కాబట్టి మీరు నన్ను రక్షించాలి, మీరే అందరు ప్రజల్ని రక్షిస్తారు, ఈ భూమికి రాజు మీరే, సో మిమ్మల్ని మీరు నన్ను రక్షించాలి అనేసి ఇప్పుడు ఒక విధంగా నేను మీకు శరణాగతం, నేను మీ శరణంలో ఉన్నాను కాబట్టి మీరు నన్ను రక్షించాలని కోరుకుంటుంది. ఇప్పుడు మరి పృథు మహారాజు ఏమంటారో చూద్దామా.
సత్వం జిగాంససే కస్మాత్ దీనామకృతా కిల్బిషాం అహనిష్యత్ కతం యోషాం ధర్మజ్ఞ ఇతి యో మతః.
ఆవు రూపంలో ఉన్న భూదేవి వెంటనే ఈ రాజుతో ఇలా కోరుకుంటుందన్నమాట, నేను చాలా పేదదాన్ని అండ్ నేను ఏ పాపం చేయలేదు, ఇంకా మరి మీరు నన్ను ఎందుకు చంపాలనుకుంటారో నాకు అర్థం కావట్లేదు. మీకు ధర్మం గురించి తెలుసు, మీకు ధర్మం గురించి తెలిసి కూడా నా పట్ల ఇంత కోపం, ఇంత అసూయ ఎందుకు? నన్ను, నేను ఒక స్త్రీని, నన్ను చంపాలని మీరు ఎందుకు ఇలా కోరుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. సో పృథుమారాజు కూడా అర్థం కావట్లేదు, ఎందుకు భూదేవి ప్రజలు తప్పు లేకుండా, ఆయన తప్పు లేకుండా, ఎవరు తప్పు లేకుండా ఆమె ధాన్యాల్ని, అంటే పంటలు పండించట్లేదు, అంటే ఆహారాన్ని, ధాన్యాల్ని ఇవ్వట్లేదు. సో ఆహారాన్ని ఇవ్వట్లేదు, ఏ విధమైన ఆహారాన్ని ప్రజలకి అందజేయట్లేదు, అందుకే పృథుమారాజు చంపడానికి వస్తున్నారు భూదేవిని. సో భూదేవికి అర్థం కావట్లేదు, నన్ను ఎందుకు చంపుతున్నా, నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశానని. సో ఆ విధంగా ఇక్కడ రెండు విధాలుగా ఇప్పుడు భూదేవి కోరుకుంటున్నారు, ఒకటి నేను స్త్రీని, ఆవుని, సో మీరు నన్ను చంపకూడదు ధర్మాన్ని తెలిసిన వారు, అంతేకాకుండా నేను ఏ పాపం చేయలేదు, నన్ను ఎందుకు చంపుతున్నారు, నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు. సో ఇలా ప్రశ్నిస్తుంది, శరణాగతం కూడా అవుతుంది, ఇంకా అలాగే ప్రశ్నిస్తుంది కూడా. ప్రహరంతి నవై స్త్రీషు కృతాగస్వపి జంతవః కిమ్ముతాత్వద్విదా రాజన్ కరుణాదీనవత్సలాః. ఇంకా చెప్తుంది, ఒకవేళ ఒక స్త్రీ అయ్యి ఉండి కూడా, నేను స్త్రీని సరే, ఒకవేళ ఒక స్త్రీ పాపము చేసినా కానీ ఎవ్వరు కూడా ఆమె మీద చెయ్యవేయరు. అటువంటిది నువ్వు ఒక రాజు అయ్యి ఉండి నువ్వు అందరి పట్ల కరుణ చూపాల్సిన వాడివి, కరుణాదీనవత్సలః, నువ్వే అందరినీ రక్షించవలసింది, నువ్వే ఎవరైతే పేదవారో వాళ్ళందరినీ ఆదుకునేది. సో నువ్వే ఇలా నన్ను చంపడానికి ప్రయత్నిస్తే ఇంకా మరి నాకేం దిక్కు అనేసి ఇక్కడ ఆవు వ్యక్తం చేస్తుంది, ఆవు యొక్క ఆవేదన భూదేవి. మాం విపాత్య రాజం నావం యత్ర విశ్వం ప్రతిష్ఠితం ఆత్మానం చ ప్రజాశ్చేమాః కథం అంభసి దాస్యసి. తో ఇప్పుడు ఆవరూపంలో ఉన్న భూదేవి ఏమంటుందంటే, ఓ రాజా, నేను ఒక పడవ లాంటి దాన్ని, ఇంకా ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అన్నీ కూడా నాపైనే నించొని ఉన్నాయి, నేనేం వాటికి ఆధారం, అంటే భూమి మీద కానీ మనం అందరం నించొని ఉండేది, అన్ని జీవరాశులు, అన్ని పక్షులు, పశువులు, మనుషులు అందరూ కూడా. సో ఒకవేళ నువ్వు నన్నే ముక్కలు ముక్కలు చేసేస్తే మరి నువ్వు కూడా మునిగిపోతావు, అన్ని జీవరాశులు, మనుషులు అందరూ కూడా మునిగిపోతారు, ఎందుకంటే కిందేముంది గర్భోదాక సముద్రం, అంతే కదా. సో మరి ఇక్కడ అందరూ నివసించే భూమినే మీ ఆధారం, నేను పడవ లాంటి దాన్ని, కింద గర్భోదాక సముద్రం అయితే నేను పడవ లాంటి దాన్ని, సో నన్ను మీరు ముక్కలు ముక్కలు చేసి చంపేస్తే, అప్పు నాశనం చేసేస్తే మరి మీరు ఎక్కడి నుంచి ఉంటారు, ప్రజలందరూ ఎక్కడి నుంచి ఉంటారు, మీరు అందరూ మునిగిపోతారు గర్భోదాక సముద్రంలో. సో మీరు ప్రయాణిస్తున్న నించున్న పడవనే మీరు నాశనం చేయాలనుకుంటున్నారు అనేది ఇప్పుడు అర్థం చేయించడానికి ప్రయత్నిస్తుంది ఋతుమహారాజుకి భూదేవి. సో ఇప్పుడు మరి పృథు ఏమంటారు, పృథుమారాజు ఏమంటారు, అయ్యో తప్పైపోయింది అనుకుంటారా, అని అంటారు అనుకుంటారా, అలా ఏమనరు. పృథుమారాజు కూడా సరైన జవాబిస్తారు, ఎందుకు ఆయన ఈ ఆవు రూపంలో ఉన్న భూదేవిని చంపాలనుకుంటున్నారు, ఇంకా అసలు ఆయన ఎవరు అని పరిచయం కూడా చెప్పిస్తారు. ఇప్పుడు భూదేవి అంటుంది, నన్ను చంపేస్తే మీకు కూడా ఆధారం ఉండదు, మీరు మునిగిపోతారు గర్భోదక సముద్రంలో అని. సో పృథుమారాజు సరైన సమాధానం ఇస్తారు, ఇంకా ఆవు చేసిన తప్పేంటో కూడా చెప్తారు. సో ఇప్పుడు మరి ఇప్పటివరకు చూస్తే మీకు అనిపిస్తుంది ఆవు అంతా మాట్లాడింది, అంత పర్ఫెక్ట్గా మాట్లాడింది అంటుంది కదా, కానీ ఇప్పుడు పృథుమారాజు ఇచ్చిన సమాధానం తర్వాత మీకు అర్థమవుతుంది, ఓ పృథుమారాజు కరెక్ట్ అని. పృతురువాచ వసుదేత్వాం వదిష్యామి మచ్చాసన పరాన్ముఖి భాగం బర్హిసియా వృంతే నతను తీచను వసు. సో పృథుమహారాజు ఇప్పుడు పృథ్వీతో ఇలా అంటున్నారు, అంటే భూదేవితో అంటున్నారు, ఓ నా ప్రియమైన భూదేవి, నువ్వు నా యొక్క ఆదేశాలని ఉల్లంఘించావు, నువ్వు ఒక దేవతా రూపంలో ఉండి యజ్ఞాల్లో అర్పించిన భాగాన్ని నువ్వు స్వీకరించి దానికి బదులుగా తగ్గట్టుగా ధాన్యాల్ని ఏవైతే నువ్వు ఉత్పన్నం చేయాలో అలాంటి ధాన్యాల్ని నువ్వు ఉత్పన్నం చేయలేదు. అంటే నీ కర్తవ్య నిర్వహణ చేయలేదు. యజ్ఞాల్లో భాగాన్ని మాత్రం స్వీకరించేసి ఇప్పుడు నువ్వు చేయాల్సిన పన్ను చేయలేదు. సో నా ఆదేశాలని ఉల్లంఘించావు. ఆ విధంగా నువ్వు చేసినందు కారణంగా తప్పకుండా నేను నిన్ను హతమార్చాలి, నీకు మృత్యుదండం విధించాలి అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను అని అడిగింది కదా ఆవు. అందుకనే ఇక్కడ ఋతుమారా చెప్తున్నాడు, మొదటి విషయం ఏంటంటే నువ్వు నా ఆదేశాలను ఉల్లంఘించావు. రెండవది ఏంటంటే ఇది మొదటి తప్పు పాపం ఆమెది. ఇంకోటి వచ్చేసి రెండవది వచ్చేసి ఏంటంటే నువ్వు యజ్ఞాల్లో భాగాన్ని కూడా స్వీకరించి దాని తర్వాత దానికి బదులుగా నువ్వు చేయాల్సిన కర్తవ్యం సరైన ధాన్యాలను పండించడం, నువ్వు ధాన్యాలను ఉత్పన్నం చేయడం అది చేయలేదు నువ్వు. సో ఆ రెండు తప్పులు ఆవుకి, అంటే భూదేవి రూపంలో, అంటే ఆవు రూపంలో ఉన్న భూదేవికి వర్ణించారన్నమాట పృథుమహారాజు. యవసం జగ్యనుదినం నైవ్యనుదౌదశం పయ తస్యామేవం హి దుష్టాయాం దండో నాత్ర నశస్యతే. ప్రతిరోజు నువ్వు గడ్డి మాత్రం బాగా తింటున్నావు కానీ నువ్వు నీ యొక్క పాలు మాత్రం ఉత్పన్నం చేయట్లేదు. ఏ పాలైతే అందరికీ అవసరమో ప్రజలకి. సో ఈ విధంగా నువ్వు కావాలనే ఇలాంటి తప్పు చేస్తున్నావు, ఇలాంటి అపరాధం చేస్తున్నావు. అందుకనే నువ్వు ఆవు రూపాన్ని ధరించినంత మాత్రాన నిన్ను దండించకూడదు అని కోరుకోవడం మూర్ఖత్వం. సో ఈ విధంగా ప్రతుమహారాజు ఆ ఆవు రూపంలో ఉన్న భూదేవికి సరిగ్గా జవాబిస్తున్నారన్నమాట. సో ఇక్కడ ముఖ్యంగా మనకు అర్థం చేసుకోవడానికి ఏంటంటే, మామూలుగా ఆవు అన్ని చోట్ల ఉన్న గడ్డిని తింటుంది, తద్వారా పాలను ఉత్పన్నం చేస్తుంది, తద్వారా ఎవరైతే గోవులను పాలించే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ గోపాలకులు వాళ్ళు ఆవు నుంచి పాలను తీసుకుంటారు. ఆ పాలను పిండిన తర్వాత అది అందరి ప్రజలకి పంచుతారు. సో ఈ విధంగా ఇప్పుడు యజ్ఞాల ద్వారా వర్షం పడుతుంది, యజ్ఞం చేస్తే వర్షం పడుతుంది, మనకు ఈ సిద్ధాంతం అంతా భగవద్గీతలో ఉంటుంది. సో ఈ వర్షం పడడం ద్వారా వర్షం ఎక్కడ పడుతుంది, భూమి మీద పడుతుంది. అప్పుడు ఇక్కడ ఏంటంటే ద వర్డ్ పయహ, సో పయహ అంటే అది వర్షము, నీరు పాలు రెండింటిని అనొచ్చు. సో ఈ విధంగా ఎలాగైతే యజ్ఞాల ద్వారా ఈ విధంగా ఇంద్రుడు తన షేర్ భాగం తీసుకొని ఆయన వర్షాలు ఇస్తాడు, అవునా, అలాగే ఎలాగైతే ఆవు గడ్డిని తిని పాలిస్తుంది, అలాగే ఇప్పుడు భూదేవి ఆమె యజ్ఞాల యొక్క ఆమె షేర్ తీసుకుంది, భాగం తీసుకుంది, దాని తర్వాత ఆమెకి ఇప్పుడు ఆ ధాన్యాల్ని పండించాలి, ఉత్పన్నం చేయాలి ధాన్యాలన్నింటినీ. కానీ ఆ విధంగా ఆమె ఆవు గడ్డి తిన్నట్టు తినేసింది, అంటే ఇప్పుడు ఆవు రూపంలో ఉంది కాబట్టి అలా చెప్తున్నా ఇక్కడ ఉదాహరణ. సో ఈ విధంగా ఆమె భాగం యజ్ఞాల్లో తీసుకోవాల్సింది గ్రహించేసింది, ఇప్పుడు పాలను ఇవ్వట్లేదు, అంటే ధాన్యాన్ని ఉత్పన్నం చేయట్లేదు. సో అది చేసిన తప్పు. సో అందుకనే నేను నిన్ను దండించడం అనేది సరైనదే అని పృథుమహారాజు చెప్తున్నారు. నువ్వు ఆవు రూపంలో ఉన్నంత మాత్రం నిన్ను దండించకుండా వదిలేయాలనుకోకూడదు, అది మూర్ఖత్వం. ఇదేమి త్వంకల్వోషధి బీజాని ప్రాక్సిష్టాని స్వయంభువ నమున్న చస్యాత్మరుద్ధాని మామవజ్ఞాయ మందదీహి. నువ్వు నీ యొక్క బుద్ధి జ్ఞానాన్ని కోల్పోయావు. నేను ఆదేశం ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఏవైతే ఔషధాలు ఇంకా ఏవైతే ధాన్యాలు నువ్వు ఉత్పన్నం చేయాలో ప్రజలకు ఇవ్వాలో, ఏవైతే బ్రహ్మదేవుడు దానికి కావాల్సిన బీజాలని అన్నింటినీ కూడా నీలో ధరతిలో ఉంచాడో, ఆ బీజాలన్నీ నువ్వు అలాగే దాచేసుకుంటున్నావు, దాని నుంచి సరైన ఉత్పన్నం నువ్వు ఉత్పత్తిని పెంపొందించట్లేదు అనేసి ఇక్కడ పృథుమహారాజు చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా మనము పృథుమహారాజు యొక్క ఈ ఉదాహరణ ద్వారా, ఇలాంటి వ్యవహారం ద్వారా ఏం నేర్చుకోవచ్చు అంటే, ఎప్పుడైతే ఇలాంటి కరువు కాటకాలు ఉంటాయో సమాజంలో, అలాంటి సమయంలో ఇలా ప్రభుత్వం యొక్క అధికారి అధిపతి ఎవరైతే ఉన్నారో, రాజు కానీ, సో సరైన స్టెప్స్ తీసుకోవాలన్నమాట, సరైన కార్యాలు చేయాలి. తద్వారా ఎలా మళ్ళీ అందరికీ సరిగ్గా ఆహారం అందుతుంది, ఈ కష్టాలు దూరమైపోతాయి, దాని ఆ పరిస్థితుల్ని పరిస్థితుల నుంచి ప్రజల్ని రక్షించి వారిని ఆ పరిస్థితుల నుంచి బయటపడేలా చేయాలి, దానికి కావాల్సిన మార్గాన్ని వెతికి ఆ మార్గాన్ని అవలంబన చేయాలన్నమాట రాజులు. సో ఈ విధంగా పృతుమారా చేస్తున్నాడు ఆ విషయాన్ని. సో ఇక్కడ మరి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటనేది ఇంకా వచ్చే శ్లోకంలో ఇంకా బాగా చెప్తారు. అమూషం అమూషాం క్షుత్పరితానాం ఆర్తానాం పరిదేవితం శమయిష్యామి మద్భాణేర్ భిన్నాయస్తవ మేధస. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అనువాదంలో, ఇప్పుడు నా యొక్క బాణాల సహాయంతో నిన్ను ఇప్పుడు ముక్కలు ముక్కలు చేసేస్తాను, నీ ముక్కలు ముక్కలు చేసేసిన తర్వాత నీ యొక్క మాంసంతో ఆకలితో ఉన్న ప్రజల యొక్క ఆకలి తీరుస్తాను. ఎవరైతే ఆహారం ఆకలి ఆహారం కావాలి ఆహారం కావాలని వాళ్ళు పరితపిస్తున్నారు, ఈ విధంగా ఏడుస్తూ ఆకలితో ఏడుస్తున్న నా ప్రజలందరి ఆకలిని నేను తీరుస్తాను అని పృథుమహారాజ్ చెప్తున్నాడు. సో అక్కడ భూదేవ్ అంటుంది, నావు నన్ను చంపకూడదు, నేను స్త్రీ, నన్ను చంపలేరు, ఆ ధర్మానికి విరుద్ధం, నేనేం పాపం చేశానని చెప్తే పృథుమహారాజ్ అంటున్నాడు, ఏం పాపం చేసావు, నువ్వు ఏం తప్పు చేసావు, ఆమె వర్ణించి నేను చేసేది కరెక్టే, సో అలాగే చేస్తాను అని కూడా పృథుమహారాజు చాలా క్లియర్గా స్పష్టంగా చెప్తున్నారన్నమాట ఆవుకి. మళ్ళీ ఇప్పుడు మరి ఏం జరుగుతుంది, సో చూద్దామంట. సో దీనికి ముందు తాత్పర్యంలో ప్రభుపాల వారు ఏం చెప్తున్నారంటే, సో ఈ విధంగా ఇప్పుడైనా ఇటువంటి కరువు కాటకాల పరిస్థితి వచ్చేసి తినడానికి ధాన్యాలు అన్నం లేకపోతే, అటువంటి చాలా అరుదైన పరిస్థితుల్లో ఈ విధంగా ప్రభుత్వం మాంసం తినడానికి అనుమతినివ్వచ్చు. అంతేకాని ఇలా మాంసం తినడానికి అనేసి కషాయకణాల్ని ఓపెన్ చేసి వాటికి అనుమతినిచ్చి మూగజీవుల్ని ఇలా హత్య చేయడం అనేది మహాపాపం అన్నమాట. అందులో ఆవుల్ని చంపడం అనేది ఇంకా మహాపాపం. సో ఇది తప్పు. కొంతమంది వచ్చు అసలు కరువు కాటకాలు ఉండే చాలా మట్టుకు ఒక్కొక్కసారి ఇలాంటి కరువులు ప్రభుత్వాలు లేకపోతే కొన్ని కొన్ని రాజులు రాజ్యాలు కొంతమంది వ్యక్తులు సృష్టిస్తారు. అసలు అట్లాంటి కరువు లేదు, కానీ అది కొంతమంది రాజకీయాలు చేయడం ద్వారా అలాంటి కరువులు సృష్టించబడతాయి. అలాంటివి చాలా జరిగాయి కూడా ముందు. మీరు దాని ఎక్కడెక్కడ కరువు కాటకాలు వచ్చాయి చూస్తే కొన్నిట్లో మీకు అర్థమవుతుంది అలాంటి కారణాలు ఉన్నాయని. కొన్ని కొన్ని అఫ్కోర్స్ ప్రకృతి వైపరీత్యాల వల్ల దానికి కూడా కారణాలు ఉన్నాయి, ధర్మాన్ని అనుసరించకపోవడం. సో నెక్స్ట్ ఏంటంటే, కొన్ని కొన్ని ప్రభుపాల ద్వారా చూస్తున్నారు, నేను గమనించాను కొన్ని కొన్ని దగ్గర కొన్ని కొన్ని దేశాల్లో ఎంత ధాన్యాలు ఉత్పన్నమవుతున్నాయంటే చాలా ఎక్కువ ఉత్పన్నమైపోతున్నాయి. అప్పుడు ఎంత ఉత్పన్నమైపోతాయంటే ఒక్కొక్కసారి వాళ్ళు దాన్ని సముద్రంలో పారేస్తున్నారు, ఇంకొకసారి ప్రభుత్వమే చెప్తుంది ఎక్కువ ధాన్యాన్ని పండించకండి అని. సో ఇలా ఎన్నో రకాల రాజకీయాలు ఉన్నాయి, ఎన్నోసార్లు ధాన్యాలు పండుతాయి లేకపోతే రకరకాల ఎన్నో ఆహార పదార్థాలు ఉంటాయి వాటిని అన్నింటినీ మార్కెట్లో రానికుండా రకరకాల విధాలుగా దాన్ని దాచేయడం, దాన్ని రకరకాల రాజకీయాలు చేయడం, ఇవన్నీ చాలా నడుస్తూ ఉంటాయి. దాని ద్వారా మీకు చాలాసార్లు మార్కెట్లో తినడానికి ఏదైనా మంచి ఆహారం లభించకపోవచ్చు, లేకపోతే రేట్ చాలా ఎక్కువ ఉండొచ్చు, ఇలాంటి చాలా రకాలన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ లాభాల కోసం అనేసి కొంతమంది వ్యాపారవేత్తలు కానీ రాజకీయ నాయకులు కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు ఇలాంటి కార్యాలు, తద్వారా సామాన్య ప్రజలందరూ బాధపడుతూ ఉంటారు అన్నమాట. అందుకనే ఇక్కడ మనకి ప్రభుపాల వారు చెప్తున్నారు, అందుకనే మొత్తం పృథ్వీ, ఎందుకంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఉత్పత్తి పెరుగుతుంది, సో అందుకని మొత్తం ప్రపంచాన్ని అంటే మొత్తం దేశాన్ని భూమినంతా శాసించే ఒకే ప్రభుత్వం ఒకే రాజు ఉంటే అప్పుడు వాళ్ళు సరిగ్గా ఏదైతే ధాన్యం ఉత్పన్నమవుతుందో అది అందరికీ సరిగ్గా పంచే విధంగా వాళ్ళు ఆ బాధ్యత తీసుకుని అందరికీ పంచగలరు. అప్పుడు ఎక్కడ కూడా కరువు కాటకం అనేది ఉండదు, అప్పుడు ఎక్కడ కూడా కషాయకణాలు తెరిచే అవసరం లేదు. ఈ విధంగా ఇంకా ఇలాంటి అపసిద్ధాంతాలు, జనాభా పెరిగిపోయింది అందుకనే తినడానికి తిండి దొరకట్లేదు అనేసి ఇలాంటి అపసిద్ధాంతాలని సృష్టించి దాన్ని ప్రచురణ చేయాల్సిన అవసరం లేదు. పుమాన్ జోషి ఉత క్లీబ ఆత్మసంభావనోదమ భూతేషు నిరనుక్రోషు నృపానాం తద్వధూవదః. ఏ క్రూరమైన వ్యక్తి అయినా సరే, ఒకవేళ అతను మనిషి అయినా సరే, స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే, స్త్రీ అయినా సరే, అతను పురుషుడు స్త్రీ కాకుండా ఇంకో వ్యక్తి అయినా సరే, సో ఎవరైనా సరే, ఒకవేళ అతను ఓన్లీ తన స్వార్థం గురించి ఆలోచిస్తాడు, ఇంకా వేరే జీవరాశుల పట్ల అనుకంప దయ ఉండదో, అటువంటి వ్యక్తిని ఒక రాజు తప్పకుండా చంపేసేయాలి. సో అటువంటి వ్యక్తిని చంపడం ద్వారా, దాన్ని ఎప్పుడు హత్య అన్నారు అటువంటి దాన్ని. అంటే ఇప్పుడు బేసికల్లీ ఇప్పుడు ఎంత భూదేవి ఎంత నిర్దయతో వ్యవహరిస్తుందంటే, అక్కడ అందరూ ఆకలితో చచ్చిపోతున్నారు ప్రజలందరూ కూడా. అయినా కానీ ఆమె భూదేవి సరైన ఉత్పాదన చేయట్లేదు ఆహారాన్ని. అందుకనే పృథుమారాజు అంటున్నాడు, అలాంటి వ్యక్తిని, ఇంకొకరి పట్ల దయ చూపించని వ్యక్తిని, తన స్వార్థం కోసం అటువంటి వ్యక్తిని, అంటే ఇప్పుడు యజ్ఞంలో తన భాగాన్ని స్వీకరించేసింది కదా, సో అందుకనే ఇప్పుడు పృథుమారాజు అంటున్నాడు అనమాట. సో ఈ విధంగా తన స్వార్థం కోసం ఆలోచించే వ్యక్తిని మనం చంపేయచ్చు, దాన్ని చంపడమే అన్నారు, హత్యే కాదు అది. సో ఇప్పుడు మనకు ప్రభుపాద వారు మరి దీని నుంచి ఒక భక్తుడిగా మనము ఏమి అర్థం చేసుకుని ఏమి నేర్చుకోవాలి శిక్షణ అనేది చాలా అద్భుతంగా ఇచ్చారనమాట తాత్పర్యంలో. మీరు చదువుకోవడానికి ప్రయత్నించండి ఎప్పుడైనా ప్రభుపాద వారి పుస్తకాలు చూడండి, చదవండి, మీకు ఇంకా చాలా విషయాలు అర్థమవుతాయి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక భక్తుడు ఎప్పుడైతే తను భక్తి చేసుకుంటూ సంతృప్తితో ఉండి ఇంకా భగవంతుడి యొక్క కీర్తిని, గుణరూప లీల మహిమల్ని ప్రచారం చేయడు, అతను ఫస్ట్ క్లాస్ డివోటీ కాదు. ఏ డివోటీ అయితే, ఏ భక్తుడైతే భగవంతుడి గురించి ప్రచారం చేస్తారు, కృష్ణ చైతన్య ప్రచారం చేస్తాడు, ఈ విధంగా ఇలాంటి అజ్ఞానులు అమాయకులైన ప్రజల పట్ల ఆయన ఈ విధంగా దయను చూపిస్తాడు, ఎవరికైతే కృష్ణుడి గురించి జ్ఞానం లేదో అటువంటి వారికి కృష్ణుడి గురించి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, అతను శ్రేష్టమైన భక్తుడు అని చెప్తున్నారు ఇక్కడ. అందుకనే ప్రహ్లాద్ మహారాజు తన ప్రార్థనలు కూడా వర్ణిస్తారు, నాకు ఇప్పుడు భగవద్ధామానికి వెళ్ళడానికి ఒక్కండి, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు, నా బాధంతా ఇక్కడ ఎన్నో వాళ్ళందరూ బద్ధజీవులందరూ, వీళ్ళందరూ ఇక్కడ ఎన్నో కష్టాలని అనుభవిస్తున్నారు మోహమాయలో పడి, సో వీళ్ళందరినీ ఎలా ఉద్ధరించాలా అదే నా టెన్షను, నాకు ఇప్పుడు భగవద్ధామానికి వెళ్ళాలని ఏమి ఇంట్రెస్ట్ లేదు అనేసి ప్రహ్లాద్ మహారాజు ముందు చెప్తారనమాట తన ప్రార్థనలో. అది ఒక డివోటి, ఒక శ్రేష్టమైన భక్తుడి యొక్క లక్షణం అన్నమాట. అంటే తను భక్తిలోనే స్వార్థం, అంటే తన భక్తిలోనే సంతృప్తి చెంది ఉండడం అన్నమాట, ఎలాగైనా సరే వేరే వాళ్ళకు కూడా భక్తిని పంచాలి అనే ఒక ప్రయత్నం చేస్తాడు. త్వాం స్తబ్ధాం దుర్మదాం నీత్వా మాయాగాం తిలశశ్వరై ఆత్మయోగ బలేనే మా ధారయిష్యామ్యహం ప్రజా. సో ఇంకిక్కడ ఏం రాశారంటే, నువ్వు చాలా, నీకు పొగలు పెరిగిపోయింది, నీకు చాలా అహంకారం పెరిగిపోయింది, అందుకనే నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ప్రజెంట్లీ. అందుకే నువ్వు ఇలా ఆవు రూపాన్ని కూడా ధరించావు, నీ దగ్గర చాలా శక్తులు ఉన్నాయి, సిద్ధులు ఉన్నాయి, కాబట్టి నువ్వు ఒక ఆవు రూపాన్ని ధరించేసావు. అయినా కానీ నేను ఇప్పుడు ముక్కలు ముక్కలుగా నరికేస్తాను, ముక్కలు ముక్కలుగా నరికేసి తర్వాత ఎలా నరిగేస్తానంటే, ఎంత చిన్న చిన్న ముక్కలు చేస్తానంటే, ఎలా అంటే ధాన్యాలు, ధాన్యాలు ఎంత చిన్న చిన్నవి ఉంటే అలా అంత చిన్న చిన్న ముక్కలు చేస్తాను నేను చేసి, తద్వారా నువ్వు అంటున్నావు కదా, ఓ నిన్ను చంపేస్తే లేకపోతే ఈ భూమిని నాశనం అయిపోతే మేము అందరూ మునిగిపోతామని, ఎవ్వరు మునగరు, నా స్వయం నా శక్తితో అందరినీ నేను మొత్తం, నాకు కూడా సిద్ధులు ఉన్నాయి, నాకు కూడా శక్తి ఉంది, నా శక్తి ద్వారా నేను మొత్తం ప్రజలందరినీ కూడా నేను, వాళ్ళు మునక్కుండా నేను సంరక్షిస్తాను, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు దానికి అనేసి ఇక్కడ పృథుమారాజు పృథ్వీకి చెప్తున్నారన్నమాట. సో ఈ ఆర్గ్యుమెంట్ని కూడా పృథుమారాజు డిఫీట్ చేశారన్నమాట. అంటే ఇప్పుడు పృథుమారాజు భూదేవికి పరిచయం చేస్తున్నారు, అసలు నేను ఎవరు అని, మేము సాధారణ వ్యక్తి అనుకుంటున్నావా, సో పృథు మహారాజు వచ్చేసి ఆయన భగవంతుడి యొక్క అవతారం, ఆయనకి సంకర్షణ శక్తి ఉంది, సంకర్షణ నుంచి శక్తి ఉంది. ఆ శక్తి ద్వారానే ఈ యొక్క ప్రపంచంలో ఏమంటారు దీన్ని, గ్రావిటేషన్ తెలుగులో గురుత్వాకర్షణ అంటారు అనుకుంటా. ఈ ఆకర్షించే శక్తి ఉంటుంది కదా, గురుత్వాకర్షణ అంటారు, గ్రావిటేషనల్ ఫోర్స్. సో తద్వారానే అన్ని గ్రహాలు అంతరిక్షంలో ఇలా తేలుతున్నట్టు కనిపిస్తున్నాయి. గర్భదాక్షం సముద్రంలో మునిగిపోవట్లేదు, ఎందుకంటే సంకర్షణ శక్తి. యాక్చువల్లీ అదంతా జరిగేది ఈ భగవంతుడి యొక్క శక్తి ద్వారానే. అదే శక్తి పృథు మహారాజు దగ్గర ఉంది. అది పృథు మహారాజు అంటే, నా శక్తి ద్వారా నేను అందరినీ సంరక్షించగలను, వాళ్ళు గర్భదాక్ష సముద్రంలో మునిగిపోకుండా నువ్వు దానికోసం ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. సో కాన్సిక్వెంట్లీ ది ప్లానెట్ ఎర్త్ వాజ్ ఇన్ఫార్మ్డ్ బై ది కింగ్ షీ నో నీడ్ టు వరీ. సో నెక్స్ట్ ఏం చెప్తారో చూడండి పృథు మహారాజు. దీని తర్వాత మళ్ళీ కొంచెం భూదేవి కొంచెం సరైన మార్గానికి వచ్చేస్తుంది అన్నమాట. ఏవం మన్యుమయీ మూర్తిం కృతాంతం ఇవ బిభ్రతం ప్రణత ప్రంజలి ప్రాహ మహీ సంజత వే పతుః. ఈ సమయంలో పృథు మహారాజు యమరాజులా మారిపోయారు. ఆయన మొత్తం శరీరం అంతా కోపంతో నిండిపోయింది. ఇంకా చెప్పాలంటే కోపాన్ని, క్రోధాన్ని యొక్క ప్రతి స్వరూపంగా మారిపోయారన్నమాట పృథు మహారాజు. ఇప్పుడు ఆ విధంగా పృథు మహారాజు చెప్పిన మాటల్ని విని ఇప్పుడు భూదేవి వణికిపోతుందన్నమాట భయంతో. వెంటనే రెండు చేతులు జోడించి ఇప్పుడు మళ్ళీ ఇంకో రకమైన ప్రార్థన చేసుకుంటుంది భూదేవి. చూస్తారా ఏం ప్రార్థించుకుంటుందో. సో ఈ విధంగా భగవద్గీతలో భగవంతుడు అంటారు కదా, మృత్యు సర్వహరస్యాహం. ఎవరైతే ఆయన్ని నమ్మరో అటువంటి వారికి మృత్యు రూపంలో నాస్తికులకి భగవంతుడు దర్శనమిస్తారు. సో అలాంటి వాళ్ళని, అలాంటి నాస్తికుల్ని, అలాంటి అసురుల్ని భగవంతుడు అవతారం తీసుకుని వధిస్తాడు. హిరణ్యకశిపుని అలాగే వధించారు అవునా, ఇంకా భక్తుల్ని రక్షిస్తారు. సో అలా నరసింహస్వామి రూపంలో హిరణ్యకశిపుని చంపేశారు, ప్రహ్లాదుని రక్షించారు. సో అందుకనే ఇక్కడ ఇప్పుడు మహారాజు పృథు ఈ విధంగా యమరాజులాగా ముందు నించొని ఉండగా ఇప్పుడు చాలా భయం వేస్తుంది అన్నమాట భూదేవికి. సో ఈ విధంగా భగవంతుడిని, భగవంతుడి అవతారాన్ని, భగవంతుడినే నిలదీసే ప్రయత్నం చేసిందన్నమాట భూదేవి. సో భగవంతుడినే నిలదీస్తే అప్పుడు మరి అంతా ఇంకా మీకు ఇంకా ఎవరు మిమ్మల్ని రక్షించలేరన్నమాట. హిరణ్యకశిపుని ఎవరు రక్షించగలిగారు, ఎవరు రక్షించలేకపోయారు. ఎందుకంటే భగవంతుడినే నిలదీశాడు. అందుకే మనము భగవంతుడికి శరణాగతం అవ్వాలి అనే విషయాన్ని ఇప్పుడు ఆవు కూడా, ఆవు రూపంలో ఉన్న భూదేవి కూడా అర్థం చేసుకొని ఇప్పుడు చూడండి ఏం చెప్తుందా. ధరోవాచ నమః పరస్మై పురుషాయ మాయయా విన్యస్తనానాతన వేగుణాత్మనే నమస్వరూపానుభవేన నిర్దుత ద్రవ్య క్రియాకారక విభ్రమోర్మయే. ఇప్పుడు భూదేవి ఏం ప్రార్థించుకుంటుందంటే, ఓ భగవంతుడా, నువ్వే పరమేశ్వరుడివి, భగవంతుడివి, నీ యొక్క స్థానం ఆధ్యాత్మిక స్థానం, ఉన్నతమైన స్థానం. సో నీ యొక్క భౌతిక శక్తి ద్వారానే నువ్వు ఎన్నో ఎన్నో జీవరాశుల రూపంలో నీ భౌతిక శక్తి ద్వారా అన్ని రూపాలు సృష్టించావు, ఆ విధంగా అన్ని రూపాల్లో కూడా నువ్వు ఉన్నావు. ఇంకా ఈ మూడు గుణాల ద్వారా, ప్రకృతి ద్వారా ఎన్నో రకరకాల జీవరాశుల యొక్క శరీరాల్ని సృష్టించావు. వేరే వాళ్ళలా కాకుండా నువ్వు సంపూర్ణంగా, ఎంతోమంది రాజులు ఉండొచ్చు, ప్రభువులు ఉండొచ్చు, కానీ నీ స్థానం ప్రత్యేకం, నువ్వు అందరికన్నా ఉన్నతమైన స్థానంలో ఉంటావు. నీ మొత్తం భౌతిక సృష్టికే నువ్వు అతీతం. ఈ భౌతిక సృష్టి అంతా కూడా ఈ మూడు గుణాల ప్రభావితంతో నడుస్తుంది, కానీ నువ్వు దానికి అతీతం. ఇంకా దీని ద్వారా నువ్వు ఏమాత్రం మాయ ద్వారా ప్రభావితం అవ్వవు అని ఇప్పుడు ప్రార్థనలు స్టార్ట్ చేసిందన్నమాట భూదేవి. బేసికల్లీ ఇప్పుడు నాకు అర్థమైపోయింది భగవంతుడు అవతారం భగవంతుడు అని, ముందుకు తెలుసు కానీ ఇప్పుడు ఇంకా క్లియర్గా అర్థమైపోయింది భూదేవికి. సో ఇక్కడ భూదేవికి అర్థమైపోయింది ఇప్పుడు రాజు పృతు మహారాజు నా పట్ల ఎంతో కోపంతో ఉన్నాడు, కాబట్టి ఇప్పుడు నేను ముందు ఆయన క్రోధాన్ని శాంతపరచాలి. దాని తర్వాత నేను ఏదైనా మంచి, ఇప్పుడు ఏదైతే సంకటం ఆసనమే, అంటే ఇప్పుడు ఏదైతే కరువు కాటకం వచ్చిందో దానికి సరైన సొల్యూషన్ కానీ సరైన మార్గాన్ని కానీ నేను తర్వాత చెప్పొచ్చు. ముందు ఫస్ట్ ఆయనని శాంతపరచాలి, దాని తర్వాత వేరే ఏదైనా మాట్లాడాలి. లేకపోతే ఇప్పుడు వేరే ఏం మాట్లాడినా ఆయన వినేడు, ఆయన చాలా క్రోధంలో ఉన్నాడు అనేసి ముందు ఆయన శాంతపరచడానికి ప్రయత్నిస్తుంది.
ఏనాహం ఆత్మయతనం వినిర్మిత ధాత్రాయతోయం గుణసర్గ సంగ్రహ సయేవ మాం హంతుముదాయుధ స్వరాత్ ఉపస్థితోన్యం శరణం కమాశ్రయే.
సో ఇంకేమంటుంది భూదేవి, హే ప్రభు మీరే మొత్తం సృష్టిని నడిపిస్తున్నారు, మీ అధ్యక్షతలోనే మొత్తం సృష్టి నడుస్తుంది, మీరే ఈ సృష్టిని కూడా సృష్టించారు, మూడు గుణాలని సృష్టించారు, దాని తర్వాత నన్ను కూడా మీరే సృష్టించారు. ఈ భూదేవి ఈ భూమిని కూడా మీరే సృష్టించారు, ఎందు దేనిపైన అయితే అందరు నించొని ఉన్నారో ఇప్పుడు. ఆ విధంగా మీరు సంపూర్ణంగా స్వతంత్రులు, మీరు భగవంతుడు, మీరు ఇప్పుడు నా ముందు ప్రత్యక్షంగా నించొని నన్ను చంపడానికి రెడీగా ఉన్నారు, మీ యొక్క అస్త్రాలతో మీరు రెడీగా ఉన్నారు. సో దయచేసి మీరే చెప్పండి నేను ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, నన్ను రక్షణ కోసం నేను నన్ను రక్షించేదెవరు, నేను ఎవరిని శరణు తీసుకోవాలి మీరే చెప్పండి దయచేసి అని ఇప్పుడు ప్రార్థించుకుంటుందన్నమాట. అంటే బేసికలీ ఇప్పుడు భూదేవి నేను సంపూర్ణంగా మీకు శరణాగతం అయిపోయాను, శరణాగతం అవ్వాలనుకుంటున్నాను, ఇంకా నాకు వేరే దిక్కు లేదు, నన్ను రక్షించాలంటే మరి మీరే రక్షించాలి లేకపోతే ఎవరు రక్షిస్తాను అని ఇప్పుడు సంపూర్ణంగా వేడుకుంటుందన్నమాట పృథుమహారాజుని.
య ఏతద్ ఆదావ సృచ్చరాచరం స్వమాయయాత్మాశ్రయ విక్తర్కయయా తయైవ సోయం కిల గోప్తముద్యత కథం ను మాం ధర్మ పరో జిగాంసతి.
సృష్టి ఆరంభంలో మీరు అనేకమైన చర అచ్చర అంటే కదిలేవి కదలని అన్ని రకాల జీవుల్ని సృష్టించారు మీ యొక్క శక్తి ద్వారా, అచింత్య శక్తి ద్వారా. అదే శక్తి ద్వారా మీరు ఇప్పుడు అన్ని జీవరాశుల్ని సంరక్షించడానికి కూడా సిద్ధమైపోయారు. మీరు అన్ని ధర్మాలని కూడా సంరక్షించేవారు మీరే, కానీ మీరు నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నారు, నేను ఒక ఆవు రూపంలో ఉన్నాను కదా అని మళ్ళీ వేడుకుంటుందన్నమాట భూదేవి.
సో నెక్స్ట్ నూనం భతేశస్య సమీహితం జనైస్ తన్మాయయా దుర్జయయా కృతాత్మభిః న లక్ష్యతే యస్తు అకరోధకారయత్ యోనేక ఏక పరతశ్చ ఈశ్వరః.
ఓ ప్రభు మీరొక్కటే, మీరొక్కరే, కానీ మీ యొక్క శక్తుల ద్వారా, అచింత్య శక్తుల ద్వారా మీరు ఎన్నో రూపాలని ధరిస్తారు. బ్రహ్మదేవుడి ద్వారా మీరు ఈ సృష్టిని రచించారు, ఇంకా మీరు స్వయం భగవానులు. ఎవరైతే మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదో, మీ గురించి సరిగ్గా తెలీదో, వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేరు మీ ఆధ్యాత్మిక కార్యాలని, ఎందుకంటే వాళ్ళందరూ మాయ ద్వారా మోహితులైపోయారు కనుక. సో అలా ఇప్పుడు గుణగానం చేస్తుందన్నమాట ఆవు రూపంలో ఉన్న భూదేవి.
సర్గాది శక్తిభిర్ ద్రవ్య క్రియాకారక చేతనాత్మభిః తస్మై సమున్నత నిరుద్ధ శక్తయే నమః పరస్మై పురుషాయ వేదసి.
ఓ ప్రభు ఈ యొక్క శక్తుల ద్వారా మీరే ఈ మొత్తం ప్రతి ఒక్క సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ ధాతువులను అన్నింటినీ కూడా సృష్టించారు, పంచమహాభూతాలని అన్నింటినీ కూడా, అంతేకాకుండా ఇంద్రియాలని, ఇంకా ఇంద్రియాలని ద్వారా పనిచేసే వర్కర్స్ ఆఫ్ ద సెన్సెస్, దాని ద్వారా పనిచేయించే వాళ్ళు, దానికి నియంత్రించే దేవతలు, ఇంకా బుద్ధి అహంకారం అన్నీ కూడా మీరే సృష్టించారు. అందుకనే మీరే అన్నీ సృష్టించారు, మీరే అన్నిటి పాలిస్తున్నారు, తర్వాత మీరే అంత సంహరించేది కూడా, మీ యొక్క శక్తి ద్వారానే అంత సంభవం. ఒకసారి సృష్టి జరుగుతుంది, ఒకసారి పాలన జరుగుతుంది, తర్వాత సంహారం జరుగుతుంది. అందుకే మీరే భగవంతుడు, అన్నిటికీ మీరే కారణం, అందుకే మీకు నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను అనేసి ఇక్కడ భూదేవి ప్రణామాలు అర్పించుకుంటుంది. సో మనకి ప్రభుపాల ద్వారా విషయం చెప్తున్నారు, మోడర్న్ ఎలక్ట్రానిక్స్, ఇప్పుడు అన్ని చాలా ఎలక్ట్రానిక్స్ ఒక బటన్ నొక్కితే అన్నీ అయిపోతుంటాయి, అవునా? సో ఈ విధంగా ఒక బటన్ నొక్కగానే ఎన్నో కార్యాలు జరిగిపోతుంటాయి మెషిన్లలో. ఒక బటన్ ఆన్ చేస్తే మెషిన్ పనిచేసుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే భగవంతుడు కూడా ఇక్కడ ఇలాంటి ఒక సృష్టి, ప్రకృతిని సృష్టించి బటన్ ఆన్ చేశారు, అది ప్రకృతి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలా ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో శక్తులు ఉన్నాయి, ఎన్నో ప్రకృతి ఉంది, ఎన్నో విషయాలు జరుగుతున్నాయి మొత్తం ప్రపంచంలో. ఇవన్నిటికీ కూడా మూల కారణం భగవంతుడు. మొదటి బటన్ నొక్కింది ఆయనే, ఈ మెషిన్ని సృష్టించింది, ప్రకృతిని సృష్టించింది ఆయనే అనే విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. అదే ఇక్కడ మనకు నేర్చుకోవాల్సిన విషయం. సవై భవానాత్మ వినిర్మితం జగత్ భూతేంద్రియాంత కరణాత్మకం విభో సంస్థాపయిష్యన్నజమామ్రసాతలాత్ అభ్యుజ్జారాంబస ఆదిశూకరః. ఇక్కడ హే ప్రభు, మీరు ఎప్పటికీ కూడా మీకు జన్మ అనేది లేదు, అవునా? మీ మిమ్మల్ని ఎవరు జన్మనివ్వలేరు. అంతేకాకుండా మీరు ఒకసారి వరాహావతారంలో ఉన్నప్పుడు మీరు నన్ను రక్షించారు. నేను గర్భోదాక సముద్రంలో మునిగిపోయినప్పుడు నన్ను మీరే రక్షించారు. మీ యొక్క శక్తి ద్వారానే మొత్తం అన్ని పంచమహాభూతాలు, ఇంద్రియాలు, హృదయం అన్నీ సృష్టి చెందాయి ఈ యొక్క ప్రపంచంలో. సో ఎప్పుడైతే హిరణ్యాక్షుడు ఈ యొక్క భూ మండలాన్ని, భూదేవిని గర్భోదక సముద్రంలో పడేశారో, ఆ సమయంలో వరాహస్వామి రూపంలో వచ్చి భగవంతుడు వరాహావతారంలో భూదేవిని రక్షించారు. అదే ఇప్పుడు గుర్తుకు చేస్తుంది అనమాట, గుర్తుకు చేసుకుంటుంది భూదేవి, మీరే నన్ను రక్షించారు ఇప్పుడు. సో ఆ విధంగా వరాహావతారంలో రక్షించారు.
అపాముపస్థే మయినా వ్యవస్థిత ప్రజా భవానద్యరి రక్షిషు కిల సవీరమూర్తి సమభూధరాధరు యో మాం పయుష్యుగ్ర సరోజిగాంశసి.
హే ప్రభు, అందుకనే ఈ విధంగా మీరే ఒకసారి నన్ను రక్షించిన వారు, అందుకనే మీరు నన్ను రక్షించినందు కారణంగానే నాకు మీ పేరు ధరాధర అని మీ పేరు ప్రఖ్యాతి చెందింది. ఎవరు ధరాధర అంటే ఎవరైతే ఈ ధరణిని ధరించినవాడు. సో ఆ విధంగా మీరు ధరాధర అనేసి మీరు ప్రఖ్యాతి చెందారే మీ పేరు. కానీ అటువంటిది ఈ సమయంలో మీరు ఒక గొప్ప వీరుడి రూపంలో వచ్చి మీరు మళ్ళీ నన్ను ఈ బాణాలతో చంపాలనుకుంటున్నారే. నేను పడవ, నా పని పడవ లాంటిది, మొత్తం అన్నిటినీ ఈ నీళ్ళ నుంచి పడకుండా రక్షించడం కార్యాన్ని నేను చేస్తున్నాను. సో ఈ విధంగా మళ్ళీ భూదేవి కోరుకుంటుందన్నమాట, నన్ను రక్షించండి. సో అది మీరే రక్షించాలి నన్ను అని. ముందు కూడా ఒకసారి రక్షించారు, సో ఇప్పుడు మళ్ళీ మీరే చంపాలనుకుంటున్నారు. దేని గురించి అయితే మిమ్మల్ని, మీరు నన్ను రక్షించారు, సో మళ్ళీ మీరు నన్ను చంపాలనుకుంటున్నారు. సో కాబట్టి మీరు నన్ను రక్షించాలి అని, రక్షించాలని కోరుకుంటుంది.
నూనం జనైరీహితమీశ్వరాణాం అస్మత్ విదైస్త గుణ సర్గమాయ నజ్ఞాయతే మోహిత చిత్త వృత్మభిస్ తేభ్యో నమో వీర యశస్కరేభ్య.
హే ప్రభు, మీ యొక్క సృష్టిలో భాగంగా నేను ఒకరిని, మీరు కూడా నన్ను సృష్టించారు, మీ యొక్క శక్తుల భాగంలో నేను ఒక శక్తిని. సో అందుకని ఈ మూడు ప్రకృతి యొక్క గుణాల ద్వారా నేను కూడా నిర్మితమయ్యాను. అందుకనే ఈ మోహమాయ ద్వారా నేను కూడా ప్రభావితం అయిపోయాను. అందుకనే మీ యొక్క కార్యాలని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను, నేను కూడా భ్రమితమైపోయాను. సో ఈ విధంగా మీ యొక్క భక్తుల యొక్క కార్యాలను అర్థం చేసుకోవడమే చాలా కష్టం. అటువంటిది మీ లీలల్ని ఎలా నేను అర్థం చేసుకోగలను? సో అందుకనే నాకు అన్నీ కూడా కాంట్రడిక్టరీ. ఇక్కడ ఏం చెప్తుందంటే, అన్నీ అద్భుతంగా ఉన్నాయి, సో అన్నీ నాకు విపరీతంగా కనిపిస్తున్నాయి మీ కార్యాలు. ఒకసారి మీరే నన్ను రక్షించారు, మీరే నన్ను చంపాలనుకుంటున్నారు. సో నాకేం అర్థం కావట్లేదు, మీ లీలలన్నీ అద్భుతంగా ఉంటాయి, మీ భక్తులు చేసే లీలలే అర్థం చేసుకోలేను. ఈ నేను మూడు గుణాల ద్వారా
మాయామోహితమైపోయి ఉన్నాను, సో అందుకనే మీరు చేసే ఇల్లలు నాకేం అర్థం కావట్లేదు అనేసి ఆమె తన ప్రార్థనని వ్యక్తం చేసుకుంటుందన్నమాట. నేను భ్రమితమైపోయి ఇలా వివరించాను. సో కాబట్టి ఇక్కడ ఈ విధంగా చెప్తుందన్నమాట భూదేవి, నేను మీ యొక్క లీలని అర్థం చేసుకోలేకపోతున్నాను మీ దివ్య లీలని. సో ఈ విధంగా జీవ గోస్వామి పాద మనకు ఒక మంచి శిక్షణ ఇస్తున్నారు ఈ యొక్క ప్రార్థన నుంచి. ఏంటంటే ఇలా భగవంతుడు లీలలు ఎప్పటికైతే మనం అచింత్య అని అర్థం చేసుకోలేమో అప్పటి వరకు వాటిని మనం అర్థం చేసుకోలేము. సో దాన్ని మనము ఎక్స్ప్లెయిన్ చేయలేము. సో కొన్ని విషయాలు మనకు అర్థం కూడా కావు భగవంతుడు చేసే లీలలు, అవి మనకు అచింత్యగానే ఉంటాయి. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఎలాగైతే ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా ఒక ఉదాహరణ ఇస్తున్నారు, దొంగవాడు ఉంటాడు కదా, దొంగవాడి యొక్క హృదయంలో కూడా భగవంతుడు పరమాత్మ రూపంలో ఉండి ఆయనకు మార్గదర్శనం చేస్తారు. వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి నువ్వు దొంగతనం చేసుకోవచ్చు అని ఆయన కోరికను తీర్చడానికి ఆయన సరైన మార్గదర్శనం చేస్తాడు. అలాగే ఆ ఇంట్లో ఉన్న ఓనర్కి కూడా, ఆ యజమానికి కూడా భగవంతుడే ఈ ప్రేరణ ఇస్తాడు, జాగ్రత్తగా ఉండు దొంగతనం అని. సో ఈ విధంగా భగవంతుడే కాంట్రడిక్టరీ అంటే విపరీతమైన కార్యాలు లీలలు చేస్తారు. సో అది భగవంతుడు చేస్తున్నాడు, కానీ భగవంతుడు చేయడానికి ఇలాంటి లీలలన్నిటికీ ఏదో ఒక ఉద్దేశం ఉంది. సో ఆ విధంగా ఆ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోలేక మనకు అన్నీ విపరీతంగా కనిపించవచ్చు. ఇలా రెండు కార్యాలు అందుకే మనకి వ్యతిరేకంగా అనిపించవచ్చు కార్యాలు, కానీ ఇలాంటివన్నీ మనము ఆ భగవంతుడు ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో మనకు అర్థం కాదు. కనుక మనం భగవంతుడికి శరణాగతులు అవ్వడమే మనం చేయవలసింది. సో తద్వారా భగవంతుడు మనని రక్షిస్తారన్నమాట అన్ని వేళలో. సో దీంతో ఈ యొక్క శ్లోకంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. సో మరి దీని తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనము వచ్చే అధ్యాయంలో చూద్దాం. అది చాలా ముఖ్యమైన అధ్యాయము చూద్దామంట, మనం దాన్ని చర్చించుకున్నాము, రెండు క్లాసెస్ పడుతుంది దానికి. సో ఇక్కడ ఇప్పుడే నేను సెలవు తీసుకుంటాను మీ దగ్గర అందరి నుంచి. జై శుల ప్రభుపాద కీ జై, గ్రంథరాజ శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌరభక్త వృంది కీ జై, నితాయ గౌర్ సితనాథ్ ప్రేమనంది హరి హరి బోలు.